अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रिम् अतर्क्यं त्रैपुरं महः। या कुन्द्यन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापका। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीमातृगुरुभ्यां सभायै च नमः।
శ్రీ మహావిష్ణువు ఈ ప్రపంచ ప్రళయకాలం అంతా అయిపోయిన తర్వాత చిట్ట చివర్న మర్రి ఆకులో ఊగుతూ తదనంతరం ఆదిశేషుడి యొక్క పానుపు మీద శయనిస్తాడని నిన్న మనం చెప్పుకున్నాం. అలా శయనించిన తర్వాత 1000 దివ్య యుగాలు గడిచాక స్వామి నాభిలో నుంచి మళ్ళీ తామరపు బయటకు వచ్చి బ్రహ్మదేవుడు ఆవిర్భవించడంతో యథాప్రకారంగా సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సృష్టి ప్రారంభంలో ఇంత పూర్వం ఎవరెవరైతే ఈ ప్రళయకాలంలో పుణ్యపాప కర్మాదులు చేసి నశించి ఆ భగవంతుడి యొక్క శరీరంలో కలిసిపోయారో వాళ్ళంతా మళ్ళీ తిరిగి పునః ప్రారంభం సృష్టి ఆరంభంలో పుడుతూ ఉంటారు. అత్యుత్కటమైన సుకృత కర్మలు చేసిన వాళ్ళు బ్రహ్మ మానస పుత్రులుగా మనువులుగా జన్మిస్తారు. క్రమేపీ మళ్ళీ యథాప్రకారంగా సృష్టి ప్రారంభమవుతుంది. ఇలా బ్రహ్మదేవుడికి ఒక రాత్రి ఒక పగలు గడిస్తుంది. వీటికి నైమిత్తిక ప్రళయాలు అని పేరు. ఇలాంటివి 360 గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక సంవత్సరం, అటువంటివి 100 సంవత్సరాల కాలం గడిస్తే ఒక బ్రహ్మ వెళ్ళిపోతాడు. బ్రహ్మ వెళ్ళిపోయాక అప్పుడు మళ్ళీ మహాప్రళయమని వస్తుంది. ఆనాడిక పుణ్యపాప కర్మలు కూడా నశించిపోతాయి. ఇంకా పునఃసృష్టికి పాత కర్మలతో పుట్టేవాడు ఎవడూ ఉండడు. కర్మ ఫలితం కూడా నాశనమైపోతుంది. ఇది క్లుప్తంగా ఈ కలియుగ యొక్క ధర్మములు, పుణ్యపాప వివేచన, ప్రళయకాలము, పునఃసృష్టి, ఇటువంటి కాలములో మనుష్యుని రక్షించేది భగవంతుని యొక్క నామస్మరణ, పరబ్రహ్మస్వరూపి అయిన వాసుదేవుని యొక్క నామం మనిషిని చాలా తొందరగా పతనం నుంచి కాపాడుతుంది. ఈ విషయంలో పూర్వం కొట్టుకునే విరోధులైనటువంటి వాళ్ళు ఇద్దరు భగవంతుని యొక్క నామస్మరణమే చివట చివరి గొప్పది మహారాజ్యం కంటే అని నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎవరు అంటే, పూర్వకాలంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట, ఖాండిత్యుడు, కృతధ్వజుడు అని అన్నదమ్ములు. కృతధ్వజుడు అనేవాడు పెద్దవాడు, అతని తమ్ముడి పేరు ఖాండిత్యుడు. ఈ కృతధ్వజునికి కేశిధ్వజుడని కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత కొడుక్కి రాజ్యం ఇవ్వకుండా తమ్ముడికి రాజ్యం ఇచ్చి ఆ మహారాజు అడవికి వెళ్ళిపోయాట. అప్పుడు ఈ ఖాండిత్యుడు రాజ్యం పరిపాలిస్తూ ఉంటే కొంతమంది మిత్రులు చేరి కేశిధ్వజుడితో అన్నారు, ఓ మహారాజా, అసలు రాజ్యం నీది, ఇంచేతంటే మీ నాన్న పెద్దవాడు గనక, అన్నగారు గనక, అతనికి రాజ్యం వచ్చింది, అతను అడవికి వెళ్ళిపోతూ కొడుకు అయిన నీకు ఇవ్వాల్సిన రాజ్యం తమ్ముడికి ఇచ్చేశాడు, నీ పిల్లతండ్రి నీకు రావలసిన రాజ్యాన్ని ఏరుతున్నాడు, మహారాజు అన్నవాడు చేతులు ముడుచు కూర్చోకూడదు, పోరాడి రాజ్యం సంపాదించాలి అనగా ఈ కేశిధ్వజుడు అది విని కడు విరోధమైన ఖాండిక్యు గెలిచి కేశిధ్వజుడు అంటూ వాని సిరులుగనియే తనకు విరోధిగా భావించాడు చిన్నతండ్రిని. ఆ చిన్నతండ్రి ఖాండిక్యుడితోటి ఘోర యుద్ధం చేసి ఓడించి ఐశ్వర్యం లాగేశాడు. డబ్బు కోసం, రాజ్యం కోసం, పదవి కోసం అన్ననైనా, తమ్ముడినైనా, సొంత తల్లినైనా, తండ్రినైనా ఎవరినైనా ఓడిస్తూ ఉంటారు. ఈ పదవిలో ఉన్నటువంటి పెద్ద తీపి ఏమిటో తెలియదు. కానీ అందుకే భూమి ఎంత తీపుకో అంటాడు ధృతరాష్ట్ర మహారాజు గారు. ఈ భూమి ఎంత తీపి, దీని మీద వ్యామోహం కొద్దీ, దీనికి రాజవ్వాలనే కోరికతోటి నా కొడుకు పాండవులతో విరోధం తెచ్చుకున్నాడు, సూది మనం ఓపినంత భూమి కూడా ఇవ్వనంటట, కోర్టుకి వెళ్ళి మొత్తం భూమి నాశనం అయినా పర్వాలేదు కానీ ఈ కాంపౌండ్ వాళ్ళకి కొంచెం అటు ఇటు దొరుకుకోవడానికి తగాదా పడతారు వీళ్ళు, మొత్తం డబ్బంతా పోతుంది. ఈ భూమి మీద ఉన్న మహిమ అటువంటిది. పిలతండ్రితో పోరాడాడు. నిజానికి ఆ చిన్నతండ్రి ఖాండిత్యుడు పండితుడే, కేశిధ్వజుడు పండితుడే, ఇద్దరు జ్ఞానులే, మహారాజులే, అయినా తన తండ్రి రాజ్యాన్ని పినతండ్రి ఏలుతున్నాడు అనుకుని ఇతను అతని మీద యుద్ధానికి వెళ్ళి వాడిని ఓడించేశాడు. సరే పాపం కేశిధ్వజుడు రాజ్యం ఆక్రమించేస్తే అతని పినతండ్రి ఖాండిత్యుడు సకలమహి మండలమును కోల్పోయి మొత్తం రాజ్యం అంతా పోయింది, మంత్రులతో పాటుగా అడవికి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో అడవులు దట్టంగా ఉండేవి, ఇప్పటికి మళ్ళీ ఇలా అయిపోలేదు. అందువల్ల అడవుల్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అడవుల్లో మంచి కొండ గుహలు ఉండేవిట, ఆ కొండ గుహలలో మంత్రులతో తలదాచుకున్నాడు. ఇక ఆ మయ బలవంతుడైన పినతండ్రిని తరిమేసి నా తండ్రి రాజ్యాన్ని తిరిగి నేను కైవసం చేసుకున్నాను అని ఆనందపడిపోయాడు కేశిధ్వజుడు. ఉర్వర ఏలుకున్నాడు, మహారాజు అయిపోయి తానే భూమిని ఏలుకుంటున్నట్ట. రాజయ్య ఏలుకుంటూ ధర్మాత్ముడిని ముందే చెప్పుకున్నాం కదా, శుభ్రంగా యజ్ఞాలు చేయడం మొదలెట్టాడు. ఒకనాడు ఒక యజ్ఞం చేస్తున్నట్ట, ఆ కేశిధ్వజుడొక్కనాడొక మహాయజ్ఞంబు కావ్యం పగా ఆ కాలంబున ఘర్మధేనువు మహోగ్రారణ్య దేశంబులో చీకాకై పులి చేత పట్టుబడి చచ్చిన దీనతన్ భూకాంతుండు మఖంబుమాని నిగులను దుఃఖాకుల స్వాంతుడై. ఈ కేశధ్వజ మహారాజు ఒకనాడు ఒక మంచి యజ్ఞం చెయ్యాలి అనుకున్నట్ట. యజ్ఞమునకు పనికొచ్చే ఒక ఆవు కావాలి ఎప్పుడు కూడా. ఆ యజ్ఞంలో ఏం చేస్తారంటే బాగా పాలిచ్చే ఆవుని, ఆ రోజుల్లో పూటకి 40 సేర్ల పాలిచ్చే ఆవుని తీసుకొచ్చాట. అటువంటి ఆవుని అలంకరించి తెచ్చి ఆ యజ్ఞానికి తీసుకొస్తారు. ఈ ఆవు ఇచ్చే పాలే ఆ యజ్ఞంలో ఉండే పురోహితులు ఋత్విక్కులు అంటారు యజమాని తాగాలి, ఇంకొక ఆవు పాలు వాడకూడదు. ఈ ఆవు పాలు పగలిచ్చే పాలేమో తాము వాడుకుంటారట తినడానికి తాగడానికి. సాయంకాలం ఇచ్చే పాలు తోడు పెట్టి పెరుగు తీసి ఆ పెరుగులోంచి వెన్న తీసి ఆ వెన్న కాచి ఆ నేతితో మాత్రమే యజ్ఞం చేస్తారట. ఆ ఆవు ఈ యజ్ఞం అయిపోయాక మంచి పండితుడికి బంగారంతో దానమిస్తారు. అటువంటి యజ్ఞధేనువు సాక్షాత్తు కృష్ణస్వరూపం అట. అందుకని ఆ హోమధేనువుని జాగ్రత్తగా కాపాడాలి. ఏ పులి వాత పడకుండా, ఏ దొంగ ఎత్తుకుపోకుండా, ఎవడో రాత్రికి రాత్రే పాలు పితుక్కు తాగేసి పట్టుకుపోకుండా ఇవన్నీ చూసుకుని కాపాడాలి. ఆ రక్షణ ఎవరు చేయాలి అంటే యజ్ఞంలో కూర్చుని రాజుగారే రక్షించుకోవాలట. అది నియమం. నేను రాజుని అని కూర్చోడానికి కుదరదు. యజ్ఞం చేయాలి అంటే ఈ కఠిన నియమం, రాజు కాపాడాలి ఆవుని. పాపం రాజు సాయంకాలం వేళ ఈ ఆవుని తీసుకుని బయటికి కాసేపు మేత తీయించి మళ్ళీ తీసుకొచ్చి జాగ్రత్తగా పశువుల సెల్లో కట్టి అక్కడే ఏదో కునికేసేవట. మొత్తం 9 రోజులు యజ్ఞంలో ఈ ఆవుని జాగ్రత్తగా కాపాడుతూ ఉండగా 7వ రోజున ఈ ఆవు ఎలా తప్పించుకుందో తప్పించుకుంది. పశువుల సేలలోంచి తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. యజ్ఞమే అడవిలో చేస్తున్నారు. అడవిలో ఆ సేలలోంచి తప్పించుకుని తిరుగుతుంటే ఓ పులి దాని మీద పడి చంపేసి తినేసింది. ఆ రాజుగారికి గుండెలు బాధేసుకున్నాడు. అసలు యజ్ఞం మొదలు పెట్టకపోయినా పర్వాలేదు, మొదలెట్టాక హోమధేనువు తెచ్చిపోవడం ఎంత అప్ప శబ్దం అది, చచ్చిందనే మాటే వినకూడదు. అటువంటిది హోమధేనువు పోయింది, నాకేదో పాపం చుట్టుకుంది అని భయం కలిగింది ఆయనకి. అరే రే గోహత్య, దాన్ని రక్షిస్తున్నవాడిని నేను సక్రమంగా కాపాడలేకపోతే ఆ హత్య చేసిన పాపం నాదేగా. కాబట్టి గోహత్య పాపం చుట్టుకుంది, యజ్ఞం ఆగిపోయింది, మహాదోషం పట్టుకుంది, భయం కలిగింది ఆయనకి. పాపభీతి పట్టుకుని ఏడుస్తూ మిగులను దుఃఖాకుల స్వాతుడై పరమ దుఃఖించేట. అంతా ఇంత కాదు, మనస్సు అంతా వికలం అయిపోయింది. గుండెలు బాదుకుని వెంటనే యజ్ఞంలో కూర్చున్న ఋత్విక్కుల్ని పిలిపించాడు. ఓ వేద పండితులారా, ఋత్విక్కులారా, ఆవు తెచ్చిపోయింది, ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నారట. మేమేం చెప్పలేం, యజ్ఞంలో మంత్రాలు చదువుతాం, వేదాలు చదువుతాం తప్ప ప్రాయశ్చిత్తం చెప్పటం మా వల్ల కాదు. కశేరుడు అని ఒక ఋషి ఉన్నాడు, ఆయన ఏమైనా చెబుతాడేమో వెళ్ళి రండనగానే వీళ్ళు వెళ్ళి కశేరుడి పాదాలు పట్టుకున్నారు. ఈ రాజు ఆయన భార్య. కశేర మహర్షి అన్నాడు, భార్గవుడిని అడగండి, అంటే శుక్రాచార్యుడిని అడగండి అన్నారట. శుక్రాచార్యుడు అన్నట్ట, సునకుడు అని ఒక మహర్షి ఉన్నాడు, ఆయన 18 పురాణాలు చదువుకున్న పండితుడు, ఆయన ఒక్కడే గొప్పవాడు, ఆయన అడగండి. సునకుడు అంటే ఎవరు? సౌనక మహర్షి యొక్క తండ్రి. అటువంటి ఆ సునక మహర్షిని అడగమనగానే ఆరాధన మాటలు విని సునకుడు అన్నాడు, నిజమే, నేను పండితుడిని జ్ఞానిని, అన్నిటికీ ప్రాయశ్చిత్తాలు నేనే చెప్పగలను, ఏ పాపానికి ఏం చేస్తే ప్రాయశ్చిత్తమో చెప్పగలను, కానీ గోహత్యాకి ప్రాయశ్చిత్తం నా వల్ల కాదు. ఇది చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవడు? అవనీ నాయక గోవధంబునకు ప్రాయశ్చిత్త సత్కర్మముల్ వివరింపంగ భవద్విరోధియగు కాండిక్కుండు తానేర్చు వాని వివేకంబున బోలవెట్టిమతులు నీవేగి ఆ రాజయోగి వరు వేడుము వాని చిత్త మకలంకీభూతమిప్పట్టునన్. ఓ మహారాజా, గోవధమునకు ప్రాయశ్చిత్తమేమిటి అనేది చెప్పడం నా తరం కాదు. ఆ ప్రాయశ్చిత్తం చెప్పి ఆ దానికి ప్రాయశ్చిత కర్మ కూడా చేయించడం ఒక్కడి వల్లే ఉంది ఈ లోకంలో. అతడే నీ పిన్నాన్న కాండిక్యుడు. నువ్వు చావగొట్టి అడవిలోకి తెరివేశావు, ఆ రాజ్యం ఆక్రమించేశావు, ఆ నీ చిన్న అన్నగారు తప్ప ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పగలిగేవాడు ఈ లోకంలో ఇంకెవడూ లేడు. అతడు ఎటువంటి వాడు? రాజయోగి, జనక మహారాజు అంతటి గొప్పవాడు ఆయన. అంత మహామతి జ్ఞాని లేరు. అతన్ని అడిగితే నీకు ఈ కర్మకి ప్రాయశ్చిత్తం చెబుతాడు. అంతేకాదు అతడు అకలంక స్వరూపుడట, ఏ కల్మషం లేనివాడు. అదేమిటి, నేను వాడి దగ్గరికి ఎలా పెడతాను, వాడిని తరివేసి రాజ్యం ఆక్రమించాను కదా అని నువ్వు అనుకోవలసింది అవసరం లేదు, శంకించవలసిన అవసరం లేదు. అతడు శత్రువు వచ్చి ప్రాయశ్చిత్తం చెప్పమని చెబుతాడు. కాబట్టి నిస్సంకోచంగా అతని దగ్గరికి వెళ్ళు, నీకు తగిన ప్రాయశ్చిత్తం అతడు వివరిస్తాడు, ఆ ప్రాయశ్చిత్తం చేసుకో, పాపం తొలగించుకో, పవిత్రుడు అయిపో అని చెప్పి సునకుడు వెళ్ళిపోయాట. కేసిద్ధుడు సందేహం విడిచిపెట్టేశాడు. పూర్వ వైరము మనమున త్వరనీయక కడు సమంజస వృత్తిని, పూర్వ వైరాన్ని విడిచిపెట్టాలట. జ్ఞానులు ఏం చేస్తారో తెలుసా, లోపాలుంటే ఆ లోపాలని తేలిగ్గా పక్కకి విడిచిపెట్టేస్తారు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక లోపమో పాపమో ఉంటుంది. లోపం పాపం లేకపోతే అసలు ఈ భూలోకంలో పుట్టట. కాబట్టి జ్ఞాని అయిన వాడు తప్పులన్నీ పక్కకు విడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఇలా చేసావు, ఇప్పుడు ఇలా చేసావు అని వంకలు పెట్టట, మంచి మాత్రం సేకరిస్తాట. అదే హంసస్వరూపం అంటే. అంచేత ఈ జ్ఞానులు అవ్వాలి అనుకుంటే పక్కవాడిలో ఏ లోపాన్ని వెతకకుండా ప్రతి వాడిలో భగవంతుడిని చూడాలి. ఇతడికి ఆ తత్వం వచ్చేసింది. మరి అంత పూర్వం యుద్ధం ఎందుకు చేశాడంటే రాజధర్మంతో యుద్ధం చేసి తండ్రిని పిలతండ్రి తరివాడు, రాజ్యం వేలాడు. కానీ వ్యవహారం వ్యవహారమే, ఈ వ్యవహారం ఈ వ్యవహారమే. అందువల్ల పూర్వ వైరం మనస్సులోకి రానివ్వక పాతకాలపు విరోధాన్ని విడిచిపెట్టేశాడు. మంచి సమంజస వృత్తితో బయలుదేరాడు. బయలుదేరి మరి రాజుగారి సందేహం తీర్చుకోవడానికి, ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి వెడుతున్నాడు. రాజు అయితే మామూలు ఎలా వెళ్ళాలి, వెనక ముందు భటులు, రథాలు, ఏనుగులు, ఓ ఈ సెక్యూరిటీ గార్డులతో వెళ్ళాలి. కానీ ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి, ప్రాయశ్చిత్తం కోసం వెడుతున్నాడు. అందువల్లట ఏ భటుణ్ణి కూడా నాతో రావద్దు, ఒంటరిగా పెడతానన్నట. అయ్యి బాబాయ్, మీరు చాలా ప్రమాదం పనిచేస్తున్నారు, మీ పినతండ్రి ఓడిపోయి ఉన్నాడు, పైగా మీ పినతండ్రితో పాటు మంత్రులు భటులు వీళ్ళందరూ కూడా ఉన్నారు కొండగుహల్లో, మేము లేకుండా నువ్వు ఒంటరిగా వెడితే దొరికెవరో సందరుకు నేను నరికేశారు, ఏమైపోతావు, మా మాట వినన్నారట. నేను ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి వెడుతున్నాను, నాకేం భయం లేదు, ఒకవేళ చచ్చిపోతే నాకు నష్టం లేదన్నట. ఎందుకనంటే ఆ గోవు చచ్చిపోవడానికి కలిగిన పాపం నాకు పట్టుకుంది, నన్ను చంపేస్తే ఈ పాపం అలగపోతుంది, గొడవ లేదు. అయినా జ్ఞానులకి శరీరం మీద మమకారం ఉండదు. తన ప్రాణం పోయినా పర్వాలేదు, ఇతరులకు ఉపకారం చేయాలి, లేదా ఇతరులకు వద్ద జ్ఞానం నేర్చుకోవాలనేది నేను నేర్చుకున్న సత్యం. కాబట్టి మీరెవరూ నా వెంట రాకర్లేదు, నేను ఒక్కడే పెడతా. అది కూడా ఎలా పెడతా, రాజలాంఛనాలన్నీ విడిచిపెట్టేస్తానన్నట. కృష్ణాజన పరివృతుడు జింక చర్మం కట్టుకున్నట. జింక చర్మం మాత్రమే కట్టుకొని, ఇప్పుడు మనం అలా కట్టుకోవడానికి ఏ జింకనన్నా చంపితే తీసుకెళ్ళిపోయి జైల్లో పారేస్తారు, అలాంటి పనులు చేయకండి, మహాపాపం అది. ఆ రోజుల్లో చచ్చిపోయిన జింకలను పట్టుకొచ్చేవారు, చంపేవారు కాదు పాపం, చర్మం ధరించేవాళ్ళు. అన్ని ఉండేవి జంతువులు, వాటంతట అవి చచ్చిపోతే వాటి చర్మమును తీసుకుని కట్టుకోవడానికి కానీ జపానికి కానీ వాడితే పుణ్యం. బలవంతంగా చంపేసి ఆ చర్మం తెచ్చుకుని పుణ్యం కదా ఆసనంగా వాడితే అని మనం గనక ఆసనం తెచ్చుకుంటే అది మహాపాపం. అందువల్ల ఈయన ధర్మాత్ముడు గనక చచ్చిన మృగ చర్మాన్ని తీసుకొచ్చి ధరించి చేతిలో మృగ శృంగం అంటే లేడి కొమ్ములు చేతితో పట్టుకుంటారు, యజ్ఞం చేసేటప్పుడు అది పట్టుకోవాలి, ఆ లేడి కొమ్ములు ఇలా పట్టుకొని రథమెక్కి ఒక్కడూ వెళ్ళాట కాండిక్యుని దగ్గరికి. అదిగో దూరం నుంచి ఒంటరిగా వస్తున్నవని కనిపెట్టేశారు ఎవరు, మంత్రులు. పూర్వ వైరం గుర్తొచ్చింది వాళ్ళకి. అదిగో చూడు మహారాజా, కాండిక్య మహారాజా, మనం ఎన్నో ఏళ్లుగా ఈ అడవిలో తిండి తెప్ప సరిగ్గా లేక ఆకులు అలములు కోసుకు తింటున్నాం, తోటకూర ఉడకబెట్టుకు తింటున్నాం, కందమూలాలు తింటున్నాం, దురద పెడుతున్న కందనే ఉడకబెట్టుకుని పై తొక్కు తీసి తింటున్నాం. అఫ్కోర్స్ ఆ పచ్చికూరలు తినడం వల్ల బలంగా ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ మనం ఈ కందమూలాలు తినడానికి, తోటకూర తినడానికి కారకుడు అదిగో వస్తున్నాడు. మనం అడవుల్లో అవస్థతూలిక తల్పాలు విడిచిపెట్టి కొండగుహల్లో తలదాచుకుని నిద్రపోవడానికి కారణం వాడు. ఇంతో పూర్వం మెత్తగా పరుపుల మీద పడుకునేవాళ్ళం, కోజిలాన్ పరుపుల మీద. ఇప్పుడు ఇక్కడ బండరాళ్ల మీద కొండల్లో పడుకుని చచ్చిపోతున్నాం. ఇంతకు పూర్వం తిండి తిండి అంటే ఆకలికి వెంటనే పిండి వంటలు పట్టుకొచ్చేవారు. ఇప్పుడు తిండికి పిండి వంటలు పోయి దిక్కుమాలిన బండరాళ్ల మధ్యలో ఎండిపోయినటువంటి ఖర్జూరం, ఎండిపోయిన దుంపలు, ఎండిపోయిన అరటిపళ్ళు తింటున్నాం. ఈ కర్మమునకు కారణం వాడు. మన శత్రుండిదే జోడుమై పొదివి భీమంబైన ఖడ్గంబుగై కొన్ని తేరెక్కిరణంబుసేయనిదే పై కొన్నాడు. వీడుంటి పాటున చిక్కెం వధియం తమంచు కడు ఆటోపంపు దీపింపబోరున శస్త్రాస్త్ర చెయ్యంబుగై కొన్ని మహారోషంబు దీపింపగం. మన శత్రువు ఒంటరిగా జింక చర్మం కట్టుకుని లేడి కొమ్ములు ధరించి పెద్ద కత్తి పుచ్చుకుని వస్తున్నాడు. యుద్ధానికి వచ్చేవాడైతే ఇలా రాడు. అయినా వీడిని నమ్మడానికి వీల్లేదు. మన కష్టాలకు మూల కారణమైన ఈ నికృష్టుణ్ణి ఇప్పుడే వధించామంటే ఇక మన కష్టాలు తీరిపోతాయి. హాయిగా మనం వెళ్ళి అంతఃపురాలు ఆక్రమించుకోవచ్చు. చంపేద్దాం చంపేద్దాం అనగానే తప్పు తప్పు తప్పు. వాడు ఏ వేషంతో వస్తున్నాడో చూడాలి. వచ్చేవాడు యుద్ధానికి వచ్చేవాడైతే దుర్మార్గుడైతే రాజలాంఛనాలతో భటుల్ని మంది మార్గం వెంట పెట్టుకొస్తాడు. ఒంటరిగా వస్తాడా? జింక చర్మంతో వస్తాడా? జింక చర్మంతో ఎవడైనా వచ్చాడు అంటే ధర్మ సూక్ష్మం తెలుసుకోవడానికి వస్తాడు. అది రహస్యం. కాబట్టి ఈతడు ఏదో ధర్మం తెలుసుకోవడానికి వస్తున్నాడు. నేను విన్నది ఏమిటంటే చారుల వల్ల ఈతడు యజ్ఞం చేస్తూ ఉండగా హోమధేనువు చచ్చిపోయింది. దానికి ప్రాయశ్చిత్తం తెలుసుకోవడానికి శునకముని వల్ల ఇక్కడికి వచ్చాడు అని విన్నాను. అదే నా ఉద్దేశ్యం. అతను అందుకే వస్తున్నాడు. అనగానే నీ మొహంలో ఉంది మహారాజా, ఏమిటిది? వాడు ధర్మం తెలుసుకోవడానికి రావడం ఏమిటి? మీరు ధర్మం చెబుతానంటే ఏమిటిది? ఎక్కడి ధర్మ రహస్యములు, ఎక్కడి చుట్టరికము, ఇంకా ఏటి వినయములు? మొక్కలపు శత్రుడొంటి చిక్కిన చంపుటయ్య నీతి శిరులు వలసినను. ఎక్కడి ధర్మరహస్యం, ఎక్కడి చుట్టరికం? శత్రువు ఒంటరిగా వస్తే వాడిని చంపేసి ఆ రాజ్యం ఆక్రమించాలి తప్ప వాడు ధర్మం తెలుసుకోవడానికి వచ్చాడు. నేను ధర్మం చెబుతా అంటే నీ కర్మ కాలుతుంది, జాగ్రత్త. అనగానే మంత్రుల మాటలు విని కాండికుడు మీరు వెర్రులు అన్నట్ట. మీరు ఉత్త సుంఠలు, వెర్రివాళ్ళు. దోషం పుచ్చుకొస్తున్నాడు వాడు అంటే పాపం చేసొస్తున్నాడు. ఆ పాపాత్మని చంపితే ఆ పాపం మనకి చుట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చేవాడికి దోషానికి ప్రాయశ్చిత్తం చెప్పి బాగు చేస్తే అఖండమైన వాసుదేవ లోకం పొందొచ్చు. పుణ్యం పాపం అనేవి గ్రహించుకోవాలి. దొరికాడు కదా అని ప్రతి శత్రువుని ఒంటిపాటును చంపేయకూడదు. ఫ్యాక్షనిస్టులు చేసే పనులు అదే, పిచ్చి మీనుగులు వాళ్ళు. వాళ్ళకి తెలియదు ఒంటరిగా దొరికిన శత్రువును చంపడం కంటే ఉపకారం చేసి పంపేస్తే చచ్చినా పర్వాలేదు, మనిషికి అఖండమైన శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. పైగా శత్రువుకి వీడి మీద కృతజ్ఞత ఏర్పడుతుంది. అదే ధర్మాన్ని చెప్పాడు ఈ కాండిక్యుడు. ఎట్టి పరిస్థితుల్లో ఒంటిపాటున చిక్కినా శత్రువుని ధర్మం కోసం వచ్చిన వాడిని చంపకూడదు. పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, వాడికి మేలు చేసి పొమ్మనాలి. పైగా వైరి నిరాయుధుండగుచు వచ్చిన కాచుట కంటే పుణ్యముల్ చేరునే. క్రూర కర్మముల చే పరమార్థ రహస్యవేది ధీరుడు పూర్వ వైరము మదిం తల్లపోయక సాధు వేషమే పారగ వచ్చి నన్నొక రహస్యము వేడిన చెప్పటొప్పదే. ఒక శత్రువు ఆయుధాలు విడిచిపెట్టి పుణ్యం కోసం వస్తే వాడిని చంపడం ఉందే క్రూరకర్మ అంటే అది. పరమరహస్యం వాడికి చెబుతాను. అతని వేషం చూడండి, నమ్మండి అని చెప్పి తాను ఎదురుకుండా వెళ్ళాట మంత్రులను వెంట పెట్టుకుని రండి రండి అని చెప్పేసి మంగళ హారతి గైకోను అని మంగళహారతి పళ్ళెం పట్టుకెళ్ళి కాస్త హారతి ఇచ్చి నివాళించి ఆసనం బండరాయి ఒక ఆసనంగా ఇచ్చి చక్కగా కూర్చోబెట్టి కుశలమడిగి బాగున్నావా బాగున్నావా అని ప్రశ్నించగానే తిన తండ్రి పాదాలు కొట్టుకుని నమస్కారం చేశాట. చిన్న అన్న నువ్వు ఎలా ఉన్నావు, అడవిలోకి వచ్చాక చిక్కిపోయావా ఏమిటి అనగానే ఏం చిక్కాను రా అబ్బాయి, నువ్వు నన్ను గెంటేసినా ఈ అడవిలో దుంపలు తిని శరీరం బాగా నున్నగా తయారు చేసుకున్నాను. దుంపలు చాలా బలం తెలియదు కానీ మనకి పడాలి కానీ భలే బలం. అడవిలో నడుస్తూ తిరుగుతూ చాకరీ చేస్తూ దుంపలు తవ్వుకు తింటే వాడికి పచ్చికూరల వల్ల మా చెడ్డ బలం వస్తుంది. ఈ కలియుగంలో పచ్చికూరలు ఉన్నాయే, మందులు కొట్టి 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 ఆ మందులతోటి చెడ్డం అయిపోయాయి కాబట్టి అంత బలం ఇవ్వడంలా అంచేది. మేము అడుగులో హాయిగా నిష్కల్మష పదార్థాలు స్వచ్ఛమైన ప్రాకృతిక పదార్థాలు తింటున్నాం బలంగానే ఉన్నాం. ఇంక నేను వచ్చిన పనిది నా వల్ల ఒక గోవు తెచ్చింది దానికి ప్రాయశ్చిత్తం చెప్పు అనగా వేదోక్తముగా పాపమునకు తగిన ప్రాయశ్చిత్త కర్మ చెప్పాడు. నాయన సువర్ణంతో ఒక ఆవును తయారు చేసి తీసుకురా అని దాన్ని తీసుకొచ్చి ఆ బ్రాహ్మణోత్తములకు దానం ఇప్పించి మంత్రములు చదివి తీర్థమిచ్చి అతనికి ప్రాయశ్చిత్త క్రియ అంతా కూడా శాస్త్ర ప్రకారం చేయించాడు. శాస్త్ర ప్రాయశ్చిత్తంతో అతని పాపం పోయింది. అంతవరకు ముఖంలో నల్లని కాంతి ఉన్నదట అతనికి, అది తొలగిపోయిందట ప్రాయశ్చిత్తం అవగానే. వెంటనే ఋత్తికులకి దక్షిణిచ్చి యజ్ఞం పూర్తి చేశాడు. మరి తనకి ప్రాయశ్చిత్తకర్మ చెప్పిన పిన్నాన్నగారిని పిలవాలి కదా, అందుకని ప్రాయశ్చిత్తకర్మంబు చెప్పిన కాండిక్యునికిష్టమై నయవి సంప్రీతి సమర్పింతునేను. తండ్రి, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నువ్వు, ప్రాయశ్చిత్తకర్మని చెప్పి నా పాపం తొలగించావు. నీకు ఏది ఇష్టమో అది తప్పనిసరిగా ప్రసాదిస్తాను. నువ్వు కోరుకుంటే ప్రాణం కూడా ఇస్తా, వేళకోడానికి అది నిజంగానే ఇస్తాను, కోరుకో నీకేం కావాలో అనగానే కేచిద్దుడు మాట విని కాండిక్యుడు నవ్వాట. ఒక్క క్షణం మా మంత్రులు ఉన్నారు పాపం, ఎవరు కష్ట సుఖాలలో కూడా నన్ను విడిచిపెట్టలేదు, వాళ్ళే నాకు ఆత్మీయులు. సాధారణంగా లోకంలో కష్టం వస్తే విడిచిపెట్టేస్తారు, సుఖం వస్తే అంతా చేరతారు, డబ్బు ఉందనుకోండి చుట్టూ చేరతారు జనాలు, అదే లేకపోతే వాడు అప్పుడు అడుగుతాడేమో అని చేరరు. మనకి శత్రువులే కానీ మిత్రులు లేకుండా చేసుకోవాలంటే, మన చుట్టూ ఎవరు రాకుండా చేసుకోవాలంటే కనపడిన మండలం అప్పడగమన్నారు. మళ్ళీ తుపాకుండుకు ఒక్కడు కూడా దొరకడు అక్కడ. అంచేత అటువంటి కష్టకాలంలో నా దగ్గర ఐశ్వర్యం లేనప్పుడు నన్ను సేవించిన మంత్రులు ఉన్నారు కూడా అడవికి వచ్చి వాళ్ళు కందమూలాలు తిని నా కోసం దుంపలు తవ్వుకొచ్చి అప్పగించిన పుణ్యాత్ములు. నా మిత్రులు, నాకు ఆత్మీయులంటే నా మంత్రులు, వాళ్లతో ఆలోచించి ఏం కావాలో కోరుకుంటాను అని పక్కకెళ్ళి ఏమంటారు మంత్రులారా అన్నారట. వాళ్ళు అన్నారు, నీ అబ్బాయి నీ అన్న కొడుకు ప్రాయశ్చిత్తం చెప్పినందుకు కృతజ్ఞతగా ఏం కావాలన్నా ఇస్తానంటున్నాడు, నీ రాజ్యం మళ్ళీ అడిగి తీసేసుకోకూడదా, మొత్తం వచ్చేస్తుంది రాజ్యం, హాయిగా పరిపాలించుకోవచ్చు అన్నారట. ఆయన పక్కు నవ్వాడు. అర్థమార్జించుటయు మంత్రులారా, మీరు చాలా గొప్పవాళ్ళు, నిజమైన కృతజ్ఞత కలిగిన వాళ్ళు, అందువల్ల మీకు ధర్మం చెబుతున్నాను. ఇన్నేళ్ళు గడిచి అడవిలోకి వెళ్ళిన మనకి మళ్ళీ డబ్బు మీద ఆశ, అర్థమార్జించుటయు డబ్బు సంపాదించడం, రాజ్యమాసపడుటయును రాజ్యానికి ఆశపడ్డం నాకేం ఇష్టం లేదు. వాడిచ్చిన ఓడిపోయి అడవికి వెళ్ళొచ్చి మళ్ళీ దానంగా పుచ్చుకున్నాడు అంటారే కానీ నన్ను ఎవరు మెచ్చుకోరు. ఎలాగో మనం సన్యాస లక్షణాలకు అలవాటు పడ్డాం, వయస్సు పెరిగింది, ఇంకా ఈ వయస్సులో మనం ఎంత తిన్నా బలుస్తామా, ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది, ఇంకా మనకేం కోరిక లేదు. కానీ మీరు అడిగి ఇష్టపడితే వీడి వల్ల ఒక విషయం తెలుసుకోవాలి, మీకు రాజ్యమే కావాలి అని గట్టిగా పట్టుదల పడితే కాదని నేను అనలేను, కానీ నా మనస్సు వినండి వీరు అనగానే అర్థమైంది వాళ్ళకి, మహారాజా మేము కేవలం డబ్బు మీద కక్కుర్తికొద్ది నిన్ను సేవించేవాళ్ళం అయితే ఎప్పుడో విడిచిపెడదాం, మేము అడవిలోకి వెళ్ళిపోయిన నీ వెంటబడి ఎందుకు వచ్చాము, పార్టీ మార్చేసి అక్కడికి వెళ్ళొచ్చుగా, నేను వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి ఒకటే కారణం, నీ దగ్గర జ్ఞానం ఉన్నది అదనమాట రహస్యం అట. దేనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందో, దేనివల్ల జ్ఞానం పొందవచ్చో అటువంటి వాడిని విడిచిపెట్టకూడదు. నీలో జ్ఞానం లేకపోతే నిన్ను విడిచిపెట్టేసేవాళ్ళం మేము. మాకు కేవలం ధనాశ లేదు, ఇప్పుడు కూడా రాజ్యం కోరుకోమని నిన్ను ఎందుకంటున్నాము అంటే నువ్వు సుఖపడాలి అని. నువ్వు గొప్పవాడివి, జ్ఞానివి, అంచేత నువ్వు సుఖపడాలి. నీకోసమే రాజ్యం కోరుకోమంటున్నావు. నువ్వే వద్దన్నాకి ఇంకా మాకెందుకు రాజ్యం, నువ్వేం కావాలో కోరుకో అన్నారట. అప్పుడు ఆయన వెంటనే కేశిధ్వజుడి దగ్గరికి వచ్చాడు. మా మంత్రులు నాకు ఇష్టం వచ్చిన కోరుకు కోరుకోమన్నారు, కాబట్టి నిన్ను అడుగుతున్నాను. నువ్వు చాలా పండితుడి, నాకు కొన్ని శాస్త్రాలు తెలుసు, నీకు కొన్ని శాస్త్రాలు తెలుసు, నాకు ప్రాయశ్చిత్తం ధర్మ సూక్ష్మాలు తెలుసు, అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చి ఆవు చచ్చినందుకు ప్రాయశ్చిత్తం అడిగి చేయించుకున్నావు. కానీ నీకేం తెలుసు, నీ చేత మోక్ష నిరూఢం బగు యోగ మార్గ మెరుగంగా వేడుకయ్యి ఉన్నది. ఏ వినుతంబైన రహస్యమున్ తెలిపిన విజ్ఞానపారీణుగా వనరింపందగునన్న ఆతనికి అయ్యుర్వీశ్వరుండిట్లను. నీకు మోక్షం ఎలా పొందాలి అనే జ్ఞానం తెలుసు, నువ్వు పండితుడివి, నీకు ధర్మ సూక్ష్మాలు రహస్యాలు తెలుసు. నాకు ప్రాయశ్చిత్త కర్మ తెలిస్తే భగవంతుని ఎలా పొందొచ్చు అనే విషయం నీకు తెలుసు, కాబట్టి మోక్షం పొందడానికి కావలసిన పరమ రహస్యాలు చెప్పు నాకు. నువ్వు మోక్షం పొందే శాస్త్ర పాండిత్యమును వివరించుము. అది ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, మహానుభావుడు వాళ్ళు. ఏది ఉపయోగమో అదే తెలుసుకుంటున్నారట, ఇంకేమీ ఆశ లేదట వాళ్ళకి. అప్పుడు ఆ ఖాండిత్యుడి మాటలు విని ఆశ్చర్యపోయాడు ఆయన కేశిధ్వజుడు. పిన్నాన్న, రాజ్యమైనా ఇచ్చేద్దామని నేను నీకు అనుకుంటూ ఉంటే అటువంటిది రాజ్యం మానేసి మోక్షం కావాలి కోరుకోవాలని అనుకుంటున్నావు కదా నువ్వు, అంత మోక్షం నీకు ఇష్టమైనదా ప్రీతిపాత్రమైనదా అని అడిగాట. నిజమే నువ్వన్నది, రాజ్యం ఇహలోక సుఖాలకు మూల కారణం, ఆనందాన్ని ప్రసాదిస్తుంది సాత్కారికంగా శరీరానికి. ఇప్పుడు నాకు 60 సంవత్సరాల వయస్సు, ఇంకో 20 ఏళ్ళో 30 ఏళ్ళో రాజ్యపాలనకే సుఖం పొందుతాను. అంటే ఆ రోజులు కొంచెం ఆయుష్ ప్రమాణాలు పెద్దవి, నేను చెప్పింది ఏదో క్లుప్తంగా చెప్పాను కానీ ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఆయనకి. కానీ ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ సుఖములు అనుభవిస్తూ ఉండగా మొత్తం గడ్డము మీసము జుట్టు ఫలితమైపోతుంది, తెల్లబడుతుంది, శరీరం వణుకుతుంది, కొద్ది రోజులకు మూలబడతా. అప్పుడు ఈ భోగములు నాకు సుఖాన్ని ఇవ్వగలవా, నేను నరకం పాలవుతాను, క్రమేపీ రోగాలు వస్తాయి, తెలివి నశిస్తుంది, మంచం మీద పడతాను, కాలకృత్యాదులు కూడా మంచం మీదే కదలలేని పరిస్థితుల్లో పడిపోతాను. అప్పుడు ఈ రాజ్యం నన్ను ఏం చేస్తుంది, నువ్వు ఐశ్వర్యంతో పని మనుషులు పెట్టవచ్చు, ఇంకొకళ్ళు పెట్టవచ్చు, కానీ శరీరంలో బాధ పొందేది నేనే. వాడు శాశ్వతమైన సేవ చెయ్యలేడు, బాధ తీర్చలేడు, ఒళ్ళు కడుగుతాడు తప్ప. ఒళ్ళు ఒళ్ళులో ఉండే కుళ్ళు కడుగుతాడు, ఈ లోపల ఉండే బాధలు తొలగించలేడు. మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మల్లో కష్టాల్లో పడాలి, అటువంటి పునర్జన్మ రాని శాశ్వతమైన మోక్షం పొందాలనే కోరిక నాకున్నది. దానిని ఆధ్యాత్మిక జ్ఞానమే ఇస్తుంది, అందువల్ల నాకు ఆధ్యాత్మిక విద్యని ప్రసాదించు అనగానే అప్పుడు ఆయన చాలా గొప్ప విషయం, సంతోషం, ఎవడు మృత్యువు ఉన్నదని తెలుసుకుంటాడో జ్ఞాని అయినట్టే. అజ్ఞాని ఎవడు, యవనంలో ఉన్నప్పుడు కన్ను విన్ను కానీ ఓడబడ్డాక అప్పుడు ఏడుస్తాడు, అప్పుడు ఏడిస్తే ఫలితం ఉండదు. అందువల్ల ఎవడు ఓపిక ఉన్నప్పుడు నిరంతరము నేను త్వరలోనే ఎప్పుడో ఒకప్పుడు ఈ శరీరాన్ని రోగాల పాలు చేసుకుంటాను, మరణం కూడా పొందుతాననే జ్ఞానంలో అడుగుపెట్టి జాగ్రత్తగా ప్రవర్తిస్తాడో వాడు జ్ఞాని. అవిద్య అంటే రాబోయే కాలాన్ని తెలుసుకోలేకపోవటం, విద్య అంటే భవిష్యత్తు ఉంది, ఆనాడు నేను మరణం చెందుతానని తెలుసుకోవటమే విద్య అంటే, ఇంతకంటే లేదు. అందుకని మనుష్యులు శ్రీ విద్యలో అడుగు పెట్టాలి. భవిష్యత్తులో మృత్యువులోకి అడుగు పెడతాం కాబట్టి అటువంటి మృత్యువు నుంచి శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదించే భగవంతుని ఆశ్రయించాలి అని తెలుసుకోవటమే శ్రీ విద్య, దానికి దూరం అవ్వడమే అవిద్య. కాబట్టి మృత్యువుని తెలుసుకున్నావు నువ్వు, నువ్వు జ్ఞానివయ్యావు. ఆత్మకాని వస్తువందాత్మయిదియని తలపు సేయుటయును తనకు రాని సొమ్ము తనది అనెడి చులుక తనంబు బీజముల విద్య ఎనడి పొలమునకును.
తనది కాని వస్తువు మీద వ్యామోహం చెందడం అజ్ఞానమట. అసలు దుఃఖమునకు మూలమేమిటి? తనది కాని వస్తువు కావాలి అని గొల్లును గోలు పెడితే దుఃఖం మొదలవుతుంది. పక్కవాడు మెళ్ళో ఒక 10 కాసులు గొలుసు చేసుకొచ్చింది అనుకోండి, ఈవిడెవరో పక్కవిడ, ఆ పక్కన కూర్చుంది ఈవిడ, ఆవిడకి 10 కాసులు గొలుస్తుంది బాబోయ్ అని ఏడిస్తే వస్తుందా? అది తనది కాదు. తనది కాని వస్తువు రావాలని కోరుకోవడం, రాని దాని కోసం వెంపర్లాడడం, బాధపడడం, ఏదో రీతిలో దాన్ని పొందాలని ప్రయత్నం చేయడమే మనస్సుకు దుఃఖమునకు మూల కారణం. ఒక వస్తువుని చూసినప్పుడు ఈ వస్తువు మీద వ్యామోహం కలుగుతుంది, దానికి సాంగత్యం అంటారట, స్నేహం. ఆ వస్తువుని పొందాలి అనే కోరిక కలుగుతుంది. చూడగా 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 వస్తువుని ఏమవుతుందనమాట, పొందాలి. రోజు కంకణం చూశాడు చేతికి, ఆయన చేతికి వాగ్దేవి సహస్రావధాన సమాఖ్య వారు కంకణం వేశారు, భలే ఉంది 3 కాసులు కంకణం అని దాని మీద వ్యామోహం కలిగింది అనుకోండి, చూస్తే పర్వాలా, ఇది పొందాలి అని కోరిక. నేను ఇవ్వను కదా అని చెప్పి, ఇవ్వను కదా అంటే వారు తన్నేసి లాగేసుకుంటే వేరే విషయం పట్టుకొచ్చి, ఆ ఇవ్వకపోతే ఇది లాక్కోవాలనే కోరిక వస్తే, లేదా చేయించుకోవాలనే కోరిక రావడమే దుఃఖానికి కారణమట. ఇదే భగవద్గీత సారాంశం కూడా.
ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి.
ఇదన్నమాట, ఒక వస్తువును చూచినప్పుడు పదే పదే చూడటం వల్ల దాని మీద ధ్యానం కలిగి ఆసక్తి, ఇది పొందాలనే కోరిక వచ్చింది. ఈ పొందాలనే కోరిక వచ్చినప్పుడు అది పొందగలిగితే పర్వాలేదు, కోరిక జరగకపోతే దుఃఖంగా మారుతుంది. సంగాత్ సంజాయతే కామః, పొందాలనే కామం వచ్చింది. కామాత్ క్రోధః అభిజాయతే, ఈ కోరిక కోపంగా మారుతుందట. పొందలేకపోయాను, కనీసం కంకణం కూడా పొందలేకపోయాననే బాధ కోపంగా మారిపోయింది. ఆ కోపం ఏమైంది? క్రోధాద్భవతి సమ్మోహ, మోహం కలిగిస్తుంది. సమ్మోహం వల్ల స్మృతి విభ్రమ, తెలివితేటలు, జ్ఞాపక శక్తి పోతుంది. స్మృతి భ్రంశం వల్ల బుద్ధి నశిస్తుంది, దాంతో సర్వనాశనం అవుతుంది. అసలు వ్యామోహానికి ఇంత మూల కారణం. కాబట్టి నాది కాని వస్తువు నాది కావాలి అని కోరుకోకు, వచ్చే వస్తువు వస్తుంది, రానిది రాదు. ఇదొక్కటి శాశ్వతమైన మోక్షం పొందడానికి మార్గమట. నీ నిజ కర్మను అనుసరించి ఏది రావాలో అది వస్తుంది, వద్దన్న వస్తుంది. ఇక రాదు అనుకోండి, అది నీ కర్మ యొక్క రహస్యంలో లేదు, నువ్వు పూర్వజన్మలో చేసుకోలేదు పుణ్యం, రమ్మన్నా రాదు, దానికోసం ఎంత ఏడ్చినా రాదు. రాలేదు అని ఏడుస్తూ ఉంటే ఏడుపు మాత్రమే మిగులుతుంది, ఇదే రహస్యం అన్నాడు. మోక్ష కామి అయిన వాడు తనకు రాని వస్తువుని గురించి ఏడ్చి ఏడ్చి బాధపడకూడదు, తల్లిదండ్రుల్ని పీడించకూడదు, లేక ఇంకొకరిని ఎవడో బాధ పెట్టకూడదు. ఎందుకంటే ఎంత పీడించినా వాడి దగ్గర ఏముందో అదే వస్తుంది, అంతకుమించి రాదు.
ఈ పాంచభౌతికం బై దీపించిన దేహమునను దేహి మహామోహోపాధికుడై అహమిక ఆపాదించు దురాత్ముడై ఎల్లప్పుడు.
ఇది పంచభూతాల వల్ల ఏర్పడినది ఈ శరీరం. ఈ శరీరం ఉన్నదే, శరీరం ఉన్నంతకాలం మోహం ఉంటుంది, వస్తు వ్యామోహం ఉంటుంది. దుర్మార్గుడికి ప్రతి వస్తువుని ఆది చేసుకోవాలనే కోరికతో ప్రపంచం అంతా లాగేయాలనుకుంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు ఏది వస్తుందో తెలుసుకుని రాని దాని గురించి వెంపర్లాడి దుఃఖమును చెందడు, పరులకు హాని చెయ్యడు. ఇతరుల యొక్క వస్తువులు ఆక్రమించుకుని వారిని చంపి వారిని పీడించి ఆ ఐశ్వర్యం అనుభవించాలని జ్ఞాని కోరుకోడు. పూర్వజన్మ సుకృతం వల్ల వచ్చిన ఐశ్వర్యంతో సంతృప్తి చెందుతాడు. ఈ యోగంలో రెండే రెండు మాటలు గుర్తుపెట్టుకో, పరులకు ఉపకారం చెయ్యి, ఇతరులకు అపకారం పొరపాటున చేయకు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపేడను. పుణ్యం కావాలనుకున్నావా పరోపకారం చెయ్యి. పాపమే పొందాలి నాకు వద్దండి పుణ్యం, నాకు పాపమే కావాలి అనుకున్నావా ఇతరుల్ని పీడించి పాడి చేసి. ఈ రెండు దృష్టిలో పెట్టుకో, మరి రెండు దృష్టిలో పెట్టుకో. ఒకటి మర్చిపో, ఒకటి గుర్తుపెట్టుకో. ఇతరులు మనకి ఎంత మేలు చేసినా గుర్తుపెట్టుకుని నాకు ఇంత మేలు చేశాడని అస్తమాటు పొగుడు. ఆ ఇతరులు అంటారు మమ్మల్ని గురించి పొగడొద్దాయి, మేము ఉపకారం చేసామని చెప్పొద్దు అంటారు. వాళ్ళు అందం వాళ్ళ ధర్మం, కానీ పొగడటం నీ ధర్మం. ఎంత ఉపకారం చేస్తే వాడు అంత చేసి పొగడు, అంత అపకారం చేసినా ఎక్కువగా అస్తమాటు తలుచుకోకు. అప్పుడప్పుడు తలుచుకో పర్లేదు, ఎక్కువసార్లు మాత్రం తలుచుకుని బాధపడకు. ఇతరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపో, ఇతరులు మనకు చేసిన ఉపకారాన్ని. దీనికి వ్యతిరేకంగా నువ్వు ఇతరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపో, ఇతరులకు చేసే అపకారాన్ని గుర్తుపెట్టుకో. ఫలానా వాడికి ఫలానప్పుడు అపకారం చేశాను బాబు అని దృష్టిలో పెట్టుకో. ఇతరులకు రూపాయి ఇచ్చేవనుకో, నేనండి 1916 వాడికి రూపాయి ఇచ్చానండి, వాడండి నన్ను గుర్తుపెట్టుకోలేదండి అనకో. ఎప్పుడు 16, ఇప్పటిదాకా ఇంకా రూపాయే అంచేత. 96 దేవీ భాగవతంలో 10 రూపాయలు దక్షిణగా ఇచ్చి ఇప్పటికి కూడా ఆ 10 రూపాయలే గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఇవ్వకపోతే అన్యాయం అది. కాబట్టి అది మర్చిపో, పాతది, కొత్తది గుర్తుపెట్టుకో. కాబట్టి ఎప్పటికప్పుడు ఇతరులకు మనం ఏ ఉపకారం చేసినా దానం ఇచ్చినా మర్చిపోవాలి. ఇవి నియమం పెట్టుకో. అజ్ఞానం అంటే ఏమిటి? దుమ్ము కప్పడం వల్ల కళ్ళు మూసుకుపోతాయి, దుమ్ము పోతే కళ్ళు తెరవచ్చు. అలాగే జ్ఞానము అనే బోధనలు వింటే అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం విడిచిపెడితే మోక్షం కలుగుతుంది. అజ్ఞానం అంటే ఏమీ లేదు, సమస్త ప్రాణులు నాతో సమానులు అనుకోగలిగితే జ్ఞానం. అందరూ ఎవరికి వాళ్లే, వాడు వేరే వీడు వేరే, వీడు పుల్లయ్య వీడు వెంకయ్య అని ఎవరికి వాళ్ళు అనుకుంటే అది అజ్ఞానం. ఈ విధముగా అజ్ఞానము ప్రతి మనిషిని ఆవరిస్తుంది. సమస్త ప్రాణులలో భగవాను చూడటం అనే జ్ఞానమే మోక్షమునకు కారణము. శీతల జలములు దహనము చేతం కడునుష్ణమైన చెలువున్న మమకారాతిశయం బగు ప్రకృతి పరీతం వైకుందు బో శరీరి నరేంద్ర. చల్లని నీళ్లు పోయండి, వేడి నీళ్లు కూడా తలబడిపోతాయి. వేడి నీళ్లు తల్లబరచాలి అంటే ఏం చేయాలి? ఎంత మరిగిపోతున్న నీళ్లు ఉంది ఉన్నాయి, కాసిన చన్నీళ్ళు కలపండి, ఇంకా తలబడలా ఇంకాసిన చన్నీళ్ళు కలపండి, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదంటే ఫ్రిడ్జ్ అయినా పోవాలి, లేకపోతే నీళ్ళన్న తలబడడం అనేది జరుగుతుంది. వేడి నీళ్లను తల్లబరచడానికి చన్నీళ్ళు కలిపినట్టుగా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి అజ్ఞానంలోనే పుడుతున్నారట మానవులు, అది విశేషం. వేడి నీళ్ళు అనేవి అజ్ఞానం, దాన్ని చల్లబరచడానికి చన్నీళ్ళు కలుపుతున్నాం అంటే జ్ఞానంలోకి వెళ్ళాలి. అజ్ఞానాన్ని తొలగించడానికి జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. కానీ మానవులు ఏం చేస్తున్నారు? వేడి నీళ్లను తల్లబరచడానికి మళ్ళీ వేడి నీళ్ళే కలుపుతూ ఉంటారు. అంటే అజ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించుకుంటున్నారు. అజ్ఞానంలో కొట్టుబిట్టాడుతున్న వీడు జ్ఞానం అనుకుని మళ్ళీ అజ్ఞానం వెంటే పడుతున్నాడు. ఏమిటి జ్ఞానము, ఏది అజ్ఞానము అంటే రెండే రెండు ముక్కలతో ఏ పని చేసినా భగవంతునికి అర్పణ చేయడమే జ్ఞానము. ఎవనికి ఏమి దానం చేసినా అవతల వాడిని భగవంతునిగా భావించి కృష్ణునికి అర్పిస్తున్నాను లేదా అమ్మవారికి అర్పిస్తున్నానని తన ఇష్టదైవంగా భావించి అర్పించటం, ఈ రెండే. ఫలానా పద్మాకరికి ఇస్తున్నానని కానీ లేదా ఇంకోటి ఎవరికి ఉపకారం చేస్తున్నాను కానీ అనుకోకుండా అవతల వాడిని భగవత్ స్వరూపుడిగా చూడడం, ఇది జ్ఞానస్వరూపము. ఇటువంటి జ్ఞానమును పొందుము నీవు, అందువల్ల నీవు తొందరగా మోక్ష మార్గమునకు వెళ్ళగలవు, పొందగలవు. నాయన చాలా మనిషి సాధకుడైతే కానీ అందరినీ భగవంతుడిని ఎప్పుడుగా గుర్తిస్తాడు, ప్రతి వాళ్ళు ఎప్పుడు భగవంతుడిని చూడగలుగుతామంటే మనం అంటే కొన్ని చెప్పాడు. నియతి, నియమం ప్రకారం గడవాలి. 9 గంటలకంటే 9 గంటలకు భోజనం ప్రతీది నియమం అట. తపస్సు, శరీరమును అప్పుడప్పుడు ఉపవాసముల ద్వారా కృశింపచేయటం. శుచి, కుళ్ళు పదార్థాలు తినకూడదు, నియమం ప్రకారంగా స్వచ్ఛమైన పదార్థ స్వీకారం. భగవద్ధ్యానం, వేదముల మీద భక్తి. వాక్కు నియమం అన్నాడు, చిట్ట చివరిది ఏమిటి, వాంగ్ నియతి, మాటని చాలా ఆచితూచి వాడటం. ఇది యమయోగము, యమి అంటారు దీనిని. ఆ యోగం గొప్పది. అజ్ఞానం పొద్దంతా అంటే పొద్దస్తమానం అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు పడుకునే వరకు ఏ పని చేసినా భగవన్ నామస్మరణ విడిచిపెట్టకు, ఉచ్ఛ్వాస నిశ్వాసములలో భగవంతుని స్మరించు. ఇదే మోక్ష పదమిచ్చు ముక్తి కాముకులకెల్లా. మోక్షం కోరుకునే వాడికి నిరంతర భగవన్నామ స్మరణ మోక్షం ఇస్తుంది.
గురుని భావింపగా బడి పరమమైన,
ఎవడో ఒక గురువుని ఎన్నుకో, అతని ద్వారా భగవంతుని యొక్క కథాశ్రవణం చెయ్యి, అదే మోక్షం ఇస్తుంది. ఇదే మునీంద్రుడు చెప్పిన మార్గం అని వివరించాడు. ఇప్పటికి 61 రోజులుగా చెప్పుకున్న విష్ణు పురాణం ఇది.
ఇది వింటే వచ్చే ఫలితాన్ని మైత్రేయ మహర్షికి పరాశరుడు ఇలా వివరించాడు. వేద శాస్త్ర పురాణములు విష్ణుమూర్తులు, వేదములు శాస్త్రములు పురాణములు విష్ణువు యొక్క ఆకారము అని చెప్పాం. ఒక్కొక్క పురాణం ఒక్కొక్క ఆకారం. పద్మపురాణం హృదయం అన్నాం, బ్రాహ్మం శిరస్సు అన్నారు, అలాగే విష్ణు పురాణం నడుము అన్నారు. ఇలా ఒక్కొక్క పురాణం ఒక్కొక్క అవయవం. అంచేత ఆ విష్ణు స్వరూపమును మీరు విన్నట్లే స్వయంగా దర్శించినట్టే పురాణం వినడం వల్ల. విన్న ఎల్లవారు సకల శుభంబులుగాంతురు సన్మునీంద్ర. ఈ పురాణము పూర్తిగా విన్నవాళ్ళు సకల శుభములు పొందుతారు. పూర్తిగా వినలేకపోయినా ఫలశ్రుతి విన్నా ఇంచుమించు ఫలితం వస్తుంది. ఈ సకలంబునన్ వినుతికెక్కిన విష్ణు పురాణ సంహితం వ్రాసిన.
వ్రాయడం ఎలా కుదురుతుందండి మొత్తం పురాణం అంటే? రాసేవాళ్ళు ఉన్నారు, పుస్తకం ఎక్కించుకునేవాళ్ళు. అంతా వ్రాయలేకపోయినా చెబుతూ ఉంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్లు రాసుకుంటూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ముఖ్యంగా మొన్న ఏకాదశి మహాత్మ్యం రాసింది ఎవరో కానీ మీరేనా? ఆవిడ వచ్చారో లేదో డైరీ మీరు అడుగుతున్నారు, ఆ డైరీ పట్టుకొచ్చారు ఓ రోజున. అది ఇంతలో ఎవరికో ఇచ్చాను, మా లీల సాయిరేరు గారు అనుకుంటా. ఒకసారి ఆ డైరీ ఇస్తే ప్రసాద్ గారు సతీమణి మొత్తం ఓ ఫోటో స్టార్ తీసి మీకు ఇస్తారు. ఇలా రాసిన వాళ్ళు, అందుకోసం వారి పేరు చెప్పా. పేరుకున్న పురాణం ఉంది అని చెప్పిన ఇది దాని ఏంటంటారు బ్యానర్ రాయించినందుకు మన శ్రీనివాసుకు కూడా అనమాట షేర్. పఠించిన చదివినందుకు నాకు, శ్రద్ధతో విన్నందుకు మీకు, అర్చనలు చేసిన ఇక్కడ అర్చన చివరిలో చేసినటువంటి వారికి, ఈ కార్యక్రమం వినిపించడానికి మూల కారకులైన పుణ్యవంతులకు, చందు శుభంబులు అన్నీ సమస్త శుభాలే. భక్తవత్సలుడైన నారాయణుడు వాళ్ళని కృప చూస్తాడు. పొందు నభీప్సితార్థములు, ఈప్సితము అంటే కోరిన కోరిక, ఏది కోరితే అది తీరుతుంది వారికి. మంచి కోరికలు అయితేనే, పక్కవాడి నాశనం వాళ్ళని కోరితే మాత్రం తీరదు. పక్కవాడు బాగుండాలని కోరితే తీరుతుంది. పక్కవాడికి ఒక బిల్డింగ్ కావాలని కోరితే మీకు రెండు బిల్డింగ్లు వస్తాయి. పక్కవాడి బిల్డింగ్ పోవాలని కోరిస్తే ఉన్న బిల్డింగ్ పోతుంది. కాబట్టి పక్కవారి యొక్క ఉన్నతిని కోరుకున్నవాడు తేలికగా తాను అభివృద్ధిని పొందుతాడు. అశ్వమేధయాగం చేసిన ఫలితము, యజ్ఞం చూసిన ఫలితము, యజ్ఞానంతరం అవబృత స్నానం చేస్తే వచ్చిన ఫలితము నరుడు పొందుతాడు. భక్తితో ఈ పురాణం వినడం ఎక్కువ శ్రేష్టమట. చదవడం కంటే చెప్పడం కంటే విన్నవారికి ఎక్కువ ఫలితం, నీకే ఎక్కువ నాకంటే. మైత్రేయ ప్రయాగం కురుక్షేత్రంబున పుష్కరమున కేశవ పూజా స్తోత్రముల కొలుచు ఫలము సర్వత్ర కలుగు నరునికి ఈ పురాణము విన్నన్. ఇది విన్నవాళ్ళకి ప్రయాగలో, కురుక్షేత్రంలో, పుష్కరక్షేత్రంలో ఆ భగవంతుడైన నారాయణుణ్ణి సరాసరి కొలిస్తే వచ్చిన ఫలితం వస్తుంది. 7 సంవత్సరాల కాలం ప్రతిరోజు 3 పూట్ల విడిచిపెట్టకుండా అగ్నిహోత్రాన్ని గనక పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం ఈ ఒక్కరోజు కార్యక్రమం వింటే వస్తుంది. ఈ పురాణ కథల మీద శ్రద్ధ కలిగితే సగం పాపం పోతుంది, వింటే పరిపూర్ణ పుణ్యాత్ముడు అవుతాడు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్ష ద్వాదశి నాడు యమునా నదిలో తీర్థమాడి మధురానగరంలో విష్ణువును కొలిచిన ఫలితం ఈ పురాణం వింటే వస్తుందిట. ఈ విష్ణు పురాణం గురించి ఒక మాట చెప్పాడు. శ్రావణ మాసంబున నరుడి విష్ణు పురాణ కథల ఏకాధ్యాయం బేవంక పఠన చేసిన. శ్రావణ మాసంలో ఒక్క అధ్యాయమైనా ఈ విష్ణు పురాణం వినాలి. అసలు చిత్రం చూడండి, మీకు మనకి ఈ పురాణ సంకల్ప బలం. మనం ఏమనుకున్నాం, నారద పురాణం చెప్పుకుందాం అనుకున్నాం, కానీ ఆ పురాణం కనపడకపోవడం వల్ల ఇది చెప్పుకున్నాం. ఇది చెప్పుకోవడం మొదలెట్టాక ఆ పురాణం ఎవరింట్లో పెట్టారో పాపం పొరపాటును వాళ్ళు పట్టుకొచ్చి మా ఇంట్లో వదిలేశారని మీరే కావాలని చెప్పి పట్టుకొచ్చి ఇచ్చారు. నేను అనుకున్నాను ఇంతవరకు ఏ పురాణమైనా సంకల్పిస్తే అదే చెప్పాము, ఈసారి మారింది ఏమి అనుకున్నాను. ఇక్కడ చివరిలో చెప్పాడు, శ్రావణ మాసంలో విష్ణు పురాణం వెళ్ళడం అత్యంత ఫలితం, నారదుడి ఉన్నంత శక్తి పొందుతారట. నారదుడికి ఏ పుణ్యమో ఆ పుణ్యం వస్తుందట. అందుకని నారద పురాణం దాచి ఈ పురాణం వినిపించాడు దేవుడు. మనం సరిగ్గా శ్రావణ మాసం అంతా చెప్పుకున్నాం ఈ పురాణం. ఒక్క అధ్యాయం చదివితే చాలంటే అనేక అధ్యాయాలు చెప్పుకున్నాం శ్రావణ మాసంలో. అమ్మ సంకల్ప బలం ఎంత గొప్పదో చూడండి అంటాను. ప్రతీది ఆ సంకల్ప బలం వల్లే నడుస్తోంది. ఇది నాకు ఈ ఫలితం చదివేదాకా నాకు ఐడియా లేదు అసలు దాని గురించి. ఇవాళ మీకు చెప్పడానికి పొద్దున చదివితే అప్పుడు గుర్తొచ్చిందనమాట, ఓహో అందువల్ల విష్ణు పురాణం చెప్పించింది అమ్మ ఈసారి మన చేత. అంచేత దైవ అనుగ్రహం మీకు ఉన్నది, మీకు సందేహం లేకుండా మోక్షం కలుగుతుంది, నాకు కూడా కొంచెం అందులో కలుగుతుంది. వేదోక్తంబుల బ్రాహ్మణోత్తముల కుర్వీదాన గోదాన కన్యాదానంబులు మేరగా కలుగుదానంబుల్ ప్రమోదంబుతో ఆదిత్య గ్రహణంబునం యమునలో అర్పించు పుణ్యంబుల ఆపాదించున్నరుడి పురాణమతి తాత్పర్యంబుతో విన్నచో. శ్రద్ధగా ఈ పురాణం వింటే వేదము పురాణములు అన్నీ చదివిన పండితుడికి భూమి దానం చేసిన, గోదానం చేసిన, కన్యాదానం చేసిన ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితం వస్తుంది. అలాగంటే పొద్దు నాకు భూదానం చేయాలనుకున్నాడు మానేయకండి, ఈ పుణ్యం ఆ పుణ్యం ఆ పుణ్యం ఆ పుణ్యం మళ్ళీ అంచేత సమస్త దానములు సూర్యగ్రహణానంతరం చేస్తే చాలా ఫలితం అట. గ్రహణం తర్వాత చేసే దానానికి ఫలితం ఎక్కువ. ఆనాడు చేసే దాన ఫలితం ఈ పురాణం వినడం వల్ల వస్తుంది. యమునా నదిలో సూర్య చంద్రగ్రహణాల తర్వాత విడిచిన తర్వాత స్నానం చేయడం చాలా పుణ్యం. గంగా స్నానం కంటే యమునా నదిలో గ్రహణానంతరం చేసే స్నానానికి ఫలితం ఎక్కువ అన్నారు. ఆ ఫలితం ఈ పురాణం ఒక్కరోజు వింటూ వస్తుంది. దురితములు పాయు, పాపములు తొలగుతాయి, కీర్తి కలుగుతుంది, ఆయుర ఆరోగ్య ముభాసుర తేజంబును పొందును, ఆయువు పెరుగుతుంది. రేపో మాపో టిక్కెట్ పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు ఆయుర్దాయం పెంచుకుని కొంచెం ఆరోగ్యంగా ఉంటారు. కక్కువ కక్కువ అని తగ్గుతూ ఉండేవాళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది, తేజస్సు పెరుగుతుంది. ఈ కథలు వింటే ఆనందం కలుగుతుంది. దుస్వప్నాలు ఏమైనట్టు, కొంతమందికి చెడ్డ కళలు అస్తమాటు, రాత్రి ఎవడో కళ్ళో పొడి చేసినట్టు, ఎవడో వచ్చి చెత కొట్టినట్టు, ఇలాంటి దిక్కుమాల కళ్ళన్నీ వస్తూ ఉంటాయి. ఒక ఆయన అంటాడు అస్తమాటు రాత్రి పడుకుంటే చాలు, రాత్రి నల్లని వ్యక్తి కనపడతాట, నూనె తగినట్టు కలొస్తుందిట, వాడు ఎవడో చెత్త కొట్టినట్టు కలొస్తుంది, ఎప్పుడు ఓడిపోయినట్టే కలొస్తుంది ఆయనకి, గోదాట్లో మునిగిపోయినట్టు ఎత్తు ఎత్తు మునిగిపోయినట్టు కలొస్తుందిట. నిజంగా పాపం అడిగాడు ఆయన. అది అలాంటి వాళ్ళు ఇది వింటే అలాంటి కళలు రావు, ఆనందకరమైన కళలు వస్తాయి. టాటా సుమోలో ఏసీ కారులో శ్రీశైలం వెళ్ళినట్టు కలొస్తుంది. ఇక ఈ పురాణము కలియుగ దోషాలను తొలగిస్తుంది. కలిదోష హరం పుణ్యం, కలియుగ దోషాలు తొలగించి ఆనందం ఇస్తుంది. కావున ఈ పురాణము జగన్నుతమై కలికాల దోషములు పోవగజేయు, కలికాల దోషాలు తొలగజేస్తుంది. భక్తి పరిపూతముగా వినినం పఠించినం నీవు మహానుభావుడవు. ఇది మైత్రేయుడికి పరాశరుడు చెప్పాడు కాబట్టి ఏమంటున్నాడు, నువ్వు భక్తిగా విన్నావు, చెప్పిన దాన్ని స్మరించవు, నువ్వయ్యా మహాత్ముడి వంటే, నీ జననం పవిత్రమయ్యింది, ఇక మీదట తక్కిన పురాణాలు వినడానికి సిద్ధంగా ఉండు అని ఈ విధముగా పురాణం యొక్క ఫలితాన్ని వివరించాడు. మీ అందరూ శాశ్వత ఆనందము సుఖము పొందుదురుగాక. శీఘ్రకాలములో మళ్ళీ మనము తక్కిన పురాణములు చెప్పుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దైవానుగ్రహం కలుగ్గాక, ఏర్పాటు చేసిన అంబికా వారికి దైవానుగ్రహం కలుగ్గాక, చెప్పిన నాకు దైవానుగ్రహం కలుగ్గాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.